గురుగీతలోని శ్లోకాల యొక్క భావాలను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 269వ శ్లోకం చూడండి. గురవో బహవ సంతి శిష్యమిత్తాపహారకాః తమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారకం. శిష్యుల యొక్క ధనాన్ని హరించేటువంటి గురువులు లోకంలో ఎంతమందో ఉంటారు ఉన్నారు, కానీ శిష్యుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి సంసార తాపాన్ని అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి గురువు లభించడం మాత్రం దుర్లభం, చాలా కష్టం అని ఆనాడే మరి పరమశివుడు చెప్పాడు అని అంటే, ఆ రోజుల్లో కూడా ఇలాంటి గురువులు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. మరి అలాంటి గురువు ఎంతటి నైపుణ్యం కలిగినటువంటి వాడు అవుతాడు అనే విషయాన్ని చెప్తున్నారు. చాతుర్యవాన్ వివేకి చ ఆధ్యాత్మ జ్ఞానవాన్ శుచిహి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. ఆత్మజ్ఞానాన్ని బోధించటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు, కపటం లేనటువంటి వాడు ఎవరో అతడి యందే గురుత్వం శోభిస్తుంది. గురువు అని ఎవరినన్నా చెప్పాలంటే, ఎందుకంటే అందరూ గురువులే, సాధారణంగా దారిన పోయేవాడిని ముందుగానే పోతంటే పిలవాలనుకుంటే వెనుకున్నాడు గురువు గురువు అని పిలుస్తాడు, వాడి పేరు తెలియదు. కానీ ఇలా గురువు అనేటువంటి మాట అంత పల్చనైంది కాదు, తేలికైంది కాదు. సాధారణంగా బడిలో పాఠాలు చెప్పేటువంటి వాళ్ళని కూడా గురువు అని పిలుస్తారు, పిలవచ్చు, తప్పు లేదు, వాళ్ళని సూచక గురువు అంటారు. కానీ ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి సద్గురువు. ఆత్మజ్ఞానాన్ని బోధించాలంటే ఆయన దగ్గర ఆత్మజ్ఞానం ఉండాలిగా. అప్పటికప్పుడు ఏదో గ్రంథంలో చదువుకొని వచ్చి దాన్ని కాస్త అప్పచెప్పి పోయేటువంటి వాడైతే ఏం ప్రయోజనం లేదు, ఓటికొండ మోగినట్టు మోగుద్ది, అంటే బాగానే మోగుద్ది కానీ నీళ్లు పోస్తే మాత్రం నిలవదు. కనుక అలా కాకుండా ఆత్మజ్ఞానాన్ని బోధించటంలో నైపుణ్యం ఉండాలి. అసలు ఏమిటి ఆత్మజ్ఞానం బోధించడంలో నైపుణ్యం అంటే, ఆత్మజ్ఞానం అనేది ఉపనిషత్తుల యొక్క జ్ఞానం. ఉపనిషత్తుల యొక్క భాష అంతా కూడా చాలా కఠినమైనటువంటి భాష, దాన్ని సమాధి భాష అంటారు. అటువంటి భాషని పండితులు కూడా అర్థం చేసుకోలేరు, అందుకనే ఇన్ని రకాలైనటువంటి వాదాలు బయలుదేరుతూ ఉన్నాయి. మరి పండితులు కూడా అర్థం చేసుకోలేనటువంటి దాన్ని గురువు చెప్పాలి శిష్యుడికి, అతను అర్థం చేసుకోగలిగేటట్లుగా చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పదాలు చెబితే ఈయనకు అర్థం కాదు. కనుక తెలుసుకోవాల్సిన విషయం అంతా తెలుసుకొని గురువు దాన్ని ఎలా చెబితే శిష్యుడికి అర్థమవుతుంది అనే ఆలోచన చేసి ఆ విధంగా దాన్ని మలుచుకొని చెప్పాల, అది నైపుణ్యం అంటే. కనుక అటువంటి వాడి యందే గురుత్వం శోభిస్తుంది అంటే గురువు అనటానికి తగినటువంటి వాడు అతడే అని దీని యొక్క భావం. అలాగే మరి నిజమైనటువంటి గురువు, మనకు 6 గురువులు చెప్పారు, అందులో పరమ గురువు చిట్ట చివరివాడు, అతడే నిజమైనటువంటి గురువు. అతడి వల్లనే శిష్యుడు ఉద్ధరింపబడటం జరుగుతుంది. మరి అదేం చెప్తున్నారు 279 చూడండి. సర్వ సందేహ సందోహ నిర్మూలన విచక్షణ జన్మ మృత్యు భయాగ్నోయ సగురు పరమో మత. అటువంటి గురువునే పరమ, పరమ గురువు అంటారన్నారు. ఎవరు? సర్వ సందేహ సందోహ నిర్మూలన అంటే అన్ని సందేహాలని తొలగించగలిగినటువంటి సమర్థుడు, అలాగే జనన మరణ సంసార చక్రం నుంచి నిర్మూలించేటువంటి, ఈ సంసార చక్రాన్ని నిర్మూలించేటువంటి, మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం అనే దాన్ని లేకుండా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడే పరమ గురువు అన్నారు. మరి అటువంటి గురువు ఎప్పుడు లభిస్తాడు, ఎవరికి లభిస్తాడు అది చెప్తున్నారు. బహుజన్మ కృతాత్ పుణ్యాత్ లభ్యతే సౌ మహాగురు లబ్ధ్వామున్న పునర్యాతి శిష్య సంసార బంధనం. బహుజన్మ కృతాత్ పుణ్యాత్, అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే, సుకృతం ఉంటేనే అటువంటి పరమ గురువు లభిస్తాడు. అటువంటి పరమ గురువును పొందినటువంటి శిష్యుడు ఈ సంసార బంధంలో ఇరుక్కోడు, అంటే ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోడు, త్వరలోనే ఈ జన్మ రాహిత్యాన్ని పొందుతాడు అని. కనుక అటువంటి పరమ గురువుని, అటువంటి సద్గురువునే ఆశ్రయించాలి. మనకి పూర్వజన్మ సుకృతం ఉంటే అలాంటి గురువు లభిస్తాడు, లేకపోతే మన నెత్తిని చేయిబెట్టేటువంటి గురువే లభిస్తాడు. కనుక అటువంటి గురువు లభించాలి అని అంటే మనం పుణ్యం చేసుకోవాలి. రెండు వందల 298వ శ్లోకం. శ్రీ గుర్రో సదృశం దైవం శ్రీ గురో సదృశ పిత గురు ధ్యాన సమం కర్మ నాస్తి నాస్తి మహీతలే. ఈ భూమండలంలో గురువుతో సమానమైనటువంటి దైవం లేడు, గురువుతో సమానమైనటువంటి తండ్రి లేడు, గురు ధ్యానంతో సమానమైనటువంటి కార్యం లేదు. కనుక గురువుతో సమానమైన దైవం లేడు, అలాగనే గురు ధ్యానంతో సమానమైనటువంటి కార్యము లేదు. ఈ రెండు కూడా ప్రధానం. అంటే గురువుని దైవంగా భావించాలని, అలాగనే గురు ధ్యానంతో సమానమైనటువంటి కార్యం లేదు కాబట్టి గురు ధ్యానం ప్రతిరోజు చేయాలి. కులమేవ పవిత్ర స్యాత్ సత్యం స్వగురువు సేవయా తృప్తాస్యు సకల దేవా బ్రహ్మాద్యా గురు తర్పణాత్. గురు సేవ వల్ల ఏమిటి ప్రయోజనం? గురు సేవ వల్ల వంశం పవిత్రమవుతుంది. గురువుని సంతోష పెడితే బ్రహ్మాది దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. కనుక గురు సేవ, గురువుని సంతోష పెట్టడం, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటివి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 304 చూడండి. నజానంతి పరం తత్వం గురు దీక్షా పరాన్ముఖా భ్రాంత పశు సమాహ్యేతే స్వపరిజ్ఞాన వర్జితా. గురువు ఇచ్చేటువంటి స్పర్శాది దీక్షల యందు విముఖులైనటువంటి వారు, అంటే గురువు గనక స్పర్శాది దీక్షలు గనక ఇస్తుంటే నాకు అక్కర్లేదులే అనేటువంటి భావం, అంటే అక్కర్లేదని చెప్పరు గురువు దగ్గర, చెప్తే బాగుండదని, కానీ ముఖం ముడుచుకొని లేకపోతే ముఖం మార్చుకొని అలా ఏదో పురుగు దేహం మీద పారుతున్నట్టుగా అలా ఉంటారు. అప్పుడు అలా గనక ఉంటే అది ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నారు. ఏమవుతుందంటే వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు, వీరు పశు సమానులు అని, అంటే జంతువుతో సమానం. అసలు గురువు స్పర్శ దీక్ష ఇవ్వటం అనేదే చాలా అదృష్టం. అసలు అందరికీ స్పర్శ దీక్షలు ఇవ్వరు గురువులు. అసలు గురువులకి ఆ స్పర్శ దీక్ష ఇచ్చేటువంటి శక్తి కూడా అందరికీ ఉండదు. 100 మందిలో ఇద్దరికో ముగ్గురికో అలాంటి శక్తి ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళు ఆ శక్తి కలిగినటువంటి గురువులు కాదు. కానీ అటువంటి దీక్ష ఇచ్చేటప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆ దీక్షను స్వీకరించాలి. లేకపోతే వాళ్ళు పశు సమానులు, అంటే జంతువుతో సమానము అంటున్నారు. ఇదేమిటండి ఇంత మాట అన్నారు అని అంటే, అదే దాని యొక్క ప్రభావం. అంటే ఆ స్పర్శ దీక్ష దొరికితే చాలు. అలాగే కొంతకాలం గురువుని సేవించి ఆ తర్వాత ఆ గురువుని వదిలేశారు అనుకోండి, మరి అప్పుడేమవుద్ది? అది చెప్తున్నారు 341. గురుత్యాగాద్ భవేన్ మృత్యు, మంత్రత్యాగాత్ దరిద్రత, గురుమంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్. గురువును వదిలిపెట్టినటువంటి వారికి మరణ భయం కలుగుద్ది, మంత్రాన్ని వదిలిపెట్టినటువంటి వారికి దారిద్ర్యం. గురువుని మంత్రాన్ని గనక వదిలితే రౌరవాది నరకాలు, అంటే నరకం వస్తుంది. కనుక గురువుని వదిలిపెట్టకూడదు, మంత్రాన్ని కూడా వదిలిపెట్టకూడదు, రెండిటిని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి వదిలిపెట్టచ్చు అనుకోకూడదు, రెండు వదిలిపెట్టకూడదు అని తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ దైవం కన్నా గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటో చెప్తున్నారు 342. శివక్రోధాత్ గురుస్త్రాత, గురు క్రోధాత్ శివో నహి, తస్మాత్ సర్వ ప్రయత్నేన గురో రాజ్యాం న లంఘయేత్. శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే శివుడు రక్షించడు. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞని అన్ని ప్రయత్నాల ద్వారా పాలించాలి. అంటే గురువు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించరాదు, గురువు చెప్పినటువంటి మాటని పాటించాల్సిందే అని. అదేమిటండి, శివుడు కోపిస్తే గురువు ఎట్ట రక్షిస్తాడు, గురువు కోపిస్తే శివుడు ఎట్ట రక్షించడు? అంటే శివుడు అంటే దైవం, దేవుడు, భగవంతుడు. ఆయనకేమి వీళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత లేదు. కానీ శిష్యుడు గురువుని నమ్ముకొని ఉన్నాడు, అమ్ముకొని కాదు నమ్ముకొని. నమ్ముకొని ఉన్నప్పుడు ఆ గురువే ఆ శిష్యుడి యొక్క బాధ్యతని నెరవేర్చాలి. అందుకని గురువుకి గనక కోపం వస్తే, ఏమయ్యా శివుడా, ఓ దేవుడా, నేను రోజు పూజిస్తున్నాను కదా, గురువు కోపం వచ్చింది కాస్త తగ్గించాను అంటే నాకేం సంబంధం లేదు. అదే శివుడికి కోపం వస్తే, అయ్యో నా శిష్యుడి మీద కదా కోప పడుతుంది కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పాలని ఆయనే చెప్పి జాగ్రత్త చేస్తాం. అందుకని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి గురువు పట్ల ఏ రకమైనటువంటి భావాన్ని ప్రదర్శించాలో తెలుసుకోవాలి. అంటే గురువు పట్ల ఎంతటి భక్తి ఉండాలా, గురువు పట్ల ఎలా ప్రవర్తించాలా, గురువు ఆజ్ఞని ఎలా శిరసావహించాలా అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. అలాగనే గురువు అనేటువంటి మంత్రం, గురువు ఇచ్చిన మంత్రం కాదు, గురువు అనేటువంటి రెండు అక్షరాల మంత్రం యొక్క ప్రభావం ఏమిటంటే 344లో చెప్తున్నారు. సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః, ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షరద్వయం. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయంట మొత్తం, కానీ మనకు తెలియదు, ఎవరికి తెలియదు ఎన్నున్నాయో ఎక్కడున్నాయో తెలియదు. 7 కోట్ల మహామంత్రాలన్నీ కూడా దేనికి పనికి వస్తాయంటే చిత్త విభ్రాంతికి పనికి వస్తాయి. అంటే మనస్సు పరిపరి విధాలు ఎక్కడ నిలవకుండా పరుగులు తీయటానికి పనికి వస్తాయి. కానీ గురువు అనేటువంటి రెండు అక్షరాల మంత్రం మాత్రం చిత్తశాంతిని కలిగిస్తుంది అని. కనుక అన్ని మంత్రాల కన్నా గురువు అనేటువంటి మంత్రమే బాగా శ్రేష్టమైనటువంటిది, ప్రయోజనకరమైనటువంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక మంత్రాన్ని వాళ్ళంతా వాళ్లే చేస్తారు, ఆ తర్వాత గురువు ద్వారా తీసుకుంటే మంచిది అనుకున్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఓ మంత్రం తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు గురువుకి ఏమండి ఫలానా మంత్రం నేను చేస్తున్నాను అని చెప్పరు. అది చెప్పకుండా ఆయన మంత్రం ఏమంటే ఆయన ఇంకో మంత్రం ఇస్తుంది. ఆయన ఇంకో మంత్రం ఇచ్చిన తర్వాత ఎవరిని అడుగుతారు, ఏమండి మనం మంత్రం చేసి గురువు మంత్రం ఇస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? అదే ఆ రెండు కాదండి, నేను మంత్రం చెప్తాను అది చేయండి అంటాడు. అప్పుడు ఆ మంత్రం చేస్తాను అంటే ఇలా ఏమవుతుందంటే చిత్త విభ్రాంతి, చిత్త చాంచల్యం అంటే పిచ్చి, మామూలుగా చెప్పాలంటే అదిగో అలా తయారైపోతారు అన్నమాట. అందుకని గురువు అనేటువంటి రెండు అక్షరాల మంత్రం ప్రతిరోజు కూడా గురువు పట్ల ఉన్నటువంటి భక్తితో దాన్ని గనక జపించినట్లయితే అదే చిత్తశాంతిని కలిగిస్తుంది. ఇక గురుగీత గ్రంథం ఇప్పటిదాకా చెప్పుకున్నది గ్రంథం కాబట్టి గ్రంథాన్ని గురించి కూడా ఒక్క మాట చెప్పుకుంటే బాగుంటుందని 348వ శ్లోకంలో చెప్తున్నారు. గురు గీతామిమాం దేవీ భవ దుఃఖ వినాశిని గురు దీక్షా విహీనస్య పురతో న పఠేత్ క్వచిత్. ఈ గురుగీత గ్రంథం సంసార దుఃఖాన్ని నశింపజేస్తుంది. సంసార దుఃఖాన్ని అంటే మనం సంసారం చేస్తున్నాం కదండి ఈ దుఃఖం ఏమనుకుంటారేమో. సంసార దుఃఖం అంటే జనన మరణ రూప సంసార దుఃఖం, అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి ఈ సంసార జన్మ మరణ చక్రంలో పడి దుఃఖాలు పడుతుంటారు కనుక ఈ గురుగీత గ్రంథం ఆ దుఃఖాన్ని నశింపజేస్తుంది. అంటే అది నీకు ముక్తిని ప్రసాదించేటువంటిది. ఈ గురుగీత గ్రంథం జన్మరాహిత్యాన్ని ప్రసాదించేది, గురువు యొక్క ఉపదేశాన్ని దీక్షగా స్వీకరించినటువంటి వాడు ఈ గురుగీత గ్రంథాన్ని పఠించకూడదు అని కూడా చెప్తున్నారు. అంటే గురువు యొక్క ఉపదేశ దీక్ష అంటే గురువు ద్వారా మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర దీక్షని దీక్షగా తీసుకొని ఆ మంత్రాన్ని చేస్తూ ఉండాలి. ఆ మంత్రాన్ని చెయ్యకుండా అశ్రద్ధ చేసిన వాడు, అప్పుడప్పుడు చేసేవాడు, లేకపోతే నెలకోసారో 2 నెలలకోసారో చేసేవాడు, తీరికున్నప్పుడు చేసేవాడు, లేకపోతే ఇంకేముందిలేండి ఆ రోజు చేసాం కదా చాలు అనుకునేవాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ మంత్రం పట్ల వాళ్ళు విముఖులైనటువంటి వారు. అలాంటి వాళ్ళు గురుగీత గ్రంథాన్ని అసలు చదవకూడదు అని ఒక శాసనం చేస్తున్నాడు పరమశివుడు. దీంతో మనకి గురుగీత గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు, నిజంగా ముఖ్యమైన శ్లోకాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి, అంటే వాటిట్లో నుంచి ఏరుకొని 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 మనకున్నటువంటి టయానికి సరిపోయేటట్టుగా చెప్పడం జరిగింది.